శరణు శరణు సద్గురుదేవా కృష్ణ, శరణు శరణు సద్గురుదేవా. నిజంగా మనం అటువంటి స్థితిలో ఉన్నామా లేదా? ఉన్నామా? ఉంటే ధ్యానమే అది, ఉంటే ధ్యానమే. పరాన్న భోజనానికి అలవాటు పడిన మనస్సు నీకు నిత్యాన్నాన్ని ప్రసాదించేటువంటి ప్రసాదదేవుని ప్రసాదము ఎంతవరకు తృప్తిని ఇస్తోంది అంటే నిజమైన తృప్తి ఇది కాని ఏమండి, పెళ్లి వాళ్ళు ఎన్ని రోజులు భోజనం పెడుతున్నారండి మనకి? వస్తారు, ఒకరోజు భోజనం పెట్టొచ్చు, విస్తరిండా ఖాళీ లేకుండా భోజనం పెట్టొచ్చు. ఈ అలవాటు పడిన ఈ పొట్ట ఆ పూటకి ఎంత కావాలో అంతే తినగలదు, కానీ మరుసటి రోజు ఆ రెండో రోజు నాకు 4 రోజుల వరకు నేను భోజనం చేయకుండా ఉంటానంటే రెండో పూట అడుగుతుంది ఇది. అయ్యో, భోజనం పెట్టిన వాళ్ళు విస్తరిండా భోజనం పెట్టారు, ఎందుకంటే 4 కూరలు 5 పచ్చళ్ళు 16 పప్పులు వేశారనుకోండి, ఇన్ని లెక్క చూసి మనం అన్ని రోజులు భోజనం చేయకుండా ఉన్నామంటే ఇంట్లో ఒక్క కూర వండుకునే వాళ్ళకి? నువ్వెన్ని పెట్టు, ఇందులో ఆకలున్నంత వరకే ఎలా తింటోందో ఇది. నీ మనస్సు కూడా నీ యొక్క స్వభావాన్ని బట్టే బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని మంచో చెడో అనేటువంటి దాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావు. అందుకని మనకి మహాత్ములు చెప్పిందేంటి, చెడైనది నీకు తెలిసింది వదిలిపెట్టు, మంచి అనేది గుర్తించో దాన్ని ఆశ్రయించు. అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో మంచిని ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది, ఈ పొట్టే చేయలేనిది నీ హృదయం నేను యాక్సెప్ట్ చేస్తుందా, నీ మనసు యాక్సెప్ట్ చేస్తుందా, మంచి అనేటువంటి వైపుకు వెళ్ళాలి అనుకుంటే చెడు వాసనని రహితం చేసుకోవాల్సిందే. ఇకని శరణు శరణు సద్గురు దేవా, అందుకని శరణు అయినా మన మనస్సుకి హృదయానికి ఎంత కావాలో అంత పెడతాడు ఆయన. గురుదేవులు బాగా అందరికి భోజనం పెట్టడం ఇష్టం, కానీ 16 కూరలేసి పెడతానంటే ఇష్టపడలే. నేను చాలాసార్లు చెప్పుకున్నా మీ అందరికీ, కార్తీక మాసంలో దశమి రోజు వారు అవతార సమాప్తి స్వస్వరూపాన్ని పొందుతున్నారు అంటే కార్తీక మాసం మొదటి నుంచి రోజు సాయంకాలం గుంటూరు నుంచి డాక్టర్లు కూడా భోజనానికి వస్తుండేవారు, ఒకటే కూర, మజ్జిగ నీళ్లు. ఎందుకంత క్లియర్ గా చెప్తున్నానంటే గుర్తింపజేశారు గురుదేవుల సన్నిధిలో. బాబు స్వామివారు చెప్తుండేవారు ఈ కూర వండాలి అని. చెట్టున అరటికాయలు ఉన్నాయి, ఆ అరటికాయలు కోసి కూర వండు, మజ్జిగే, కాస్త సోమవారం వస్తే కాస్త నల్ల పచ్చడి, అది కూడా కార్తీక మాసం కనుక. బాబు మరి ఏం లేదు, కొంచెం పప్పు ఏమన్నా, నేను చెప్పినట్టు చెయ్యి, సొంత నీ సొంత మాటలే నేను వినదలుచుకోలే, నేను చెప్పినట్టు చెయ్యి. అలా రోజు ఇదే భోజనం సాయంత్రం 6 గంటలకి 6:30కి భోజనం పెడుతుండేవారు. గుంటూరు నుంచి డాక్టర్లతో సహా వచ్చి మళ్ళా దానికి ఎంత పళ్ళాలనుకున్నారు, కొనిపెట్టిన పళ్ళాలు, అన్నం మాత్రం కుండ అన్నం, కడుపుకి తక్కువ తినకూడదు, కూర కూడా బ్రహ్మాండంగా ఎంత కావాలంటే అంత. ఇప్పుడు 16 కూరలు వేసిన వాళ్ళు ఎలా వేస్తారండి, చిన్న స్పూన్ ఉంటుంది వడ్డం చేయడానికి, ఇంతే స్పూన్. మనం ఏం చేస్తాం, అది మన టీ స్పూన్ అంటారు చూడండి, టీ స్పూన్ వేరు, మన వడ్డం చేసుకునే స్పూన్ వేరు. వడ్డం చేసుకునే స్పూన్ ఏమంటారు దాన్ని, సర్వీస్ స్పూన్ అంటారు. సర్వీస్ స్పూన్ ఉండవు అందులో, ఎందుకంటే వాళ్ళు వేసుకెళ్తారు, ఎక్కువ కూర పడిపోదు మళ్ళా, అందుకని అది టీ స్పూన్ తోనే వడ్డిస్తారు. ఇస్తారంతా నిండాలి కదా, పెట్టినట్టుండాలి, తినేవాడికి 4 కూడా టేస్ట్ తెలియకూడదు లెక్క. కాని మహారాజు వారు మహారాజు కాబట్టి మన ఆకలి ఏరికి ఉన్నటువంటి ఇది ఆధరువుని ఒకటే ఆధరువు. ఏమి ఇంత వేసి సరిపెట్టేవారు కాదు. నేనన్నా కొన్ని ఒకరోజు పోనీ కూరలు అయిపోయాయి, కూరలు సెక్షన్ కొంచెం పాలు పెరుగు కింద తోడపెట్టి బాబు, ఇగో నేను చెప్పిందేంటి, మజ్జి చేసి నీ అదే పెరుగుని మజ్జి చిలికి నీళ్లు పోసుకురమ్మన్నా, నువ్వు అదే చెయ్యి, మళ్ళా మాట్లాడు. అయిపోయి ఇంకా కొంచెం మాట్లాడితే దానికి, నువ్వు అసలు నీ ఇంట్లో నెలకి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు రాసుకొచ్చి చూపించు అన్నారు. జరిగిందండి ఇవన్నీ. ఏమిటి ఏం పట్టిందండి వారికి, మనం ఖర్చు పెడితే వాని వాళ్ళు వారి ఒళ్ళు ఒరిగింది ఏమిటండి అది. మరి ఇప్పుడు మనం ఇన్ని తింటున్నా కూడా ఈ నాలిక, ఈ పక్క అల్లం పచ్చడి ఉంది, ఈ పక్క గారుంది, ఈ పక్క ఏమైనా ఆవడ ఉన్నది, ఈ పక్క ఇంకోటి ఇంకో, ఈ నాలిక ఏమైనా తెలుస్తుందా? అన్ని గుంటగట్టి లోపల మిక్సీ లాగా, మిక్సీలో అన్ని వేసిన తర్వాత ఒకసారి స్విచ్ వేస్తే ఎలా కలిపేస్తుందో, లోపలికి ఎక్కించగానే లోపల గ్రైండర్ లాగా పళ్ళ కిందకి తిప్పేసి ఇంక నీ పని అయిపోయిందని గుడుకుమంటూ మింగేస్తుంది. తర్వాత ఏమైపోతుంది, మైసూరు పాక ఏమైందో బజ్జీ ఏమైందో తెలియట్లేదు. మనం కూడా మన జీవితాన్ని అలా పచ్చడి చేసేసుకుంటున్నాం ప్రపంచంలో పడేసుకొని. కానీ ఇంత గ్రైండర్ తిరగడానికి కరెంట్ ఒకటే ఎలా ఆధారమో, మన జీవితానికి పరమాత్మ అనేటువంటి ఆధారం ఒక్కటే అయి ఉన్నది. అందుకని అటువంటి ప్రభు నీకు శరణు పొందుతున్నానయ్యా, శరణు శరణు సద్గురుదేవా గురుదేవా ప్రభు. ఆయాసం వస్తే ఏంటండి, పడ్డాం, పడగానే ఏమన్నాం, బావు అన్నాం, బావు అంతే. మరి ఆనాడు మరి ప్రహ్లాదును కొండ మించి తోస్తే ఎవడ పట్టుకున్నాడు అక్కడ, నారాయణమూర్తి పట్టుకున్నది బావు అనే. మళ్ళా దేనికి జడవల, కాని మనం జడుస్తాం అంతే తేడా. ప్రహ్లాదుడు జడవల, జడవకుండా ఏది జరిగినా నారాయణ నారాయణ అంటున్నాడు. మనమేం చేస్తున్నా, జడిసి పడిపోతున్నాం. పడినా ఇగో ఈ సన్నిధిలో పెట్టుకున్నాడేమో బాబు అమ్మా ఏదో అంటాం. వెంటనే పట్టుకున్నాడా లేదా, అటువంటి రక్షణ జరుగుతోంది కదా. మనకి ఇటువంటి నిదర్శనాలు ఎన్ని జరుగుతున్నాయి మనకి ఈ ప్రపంచంలో, అది చాలు మనకి ధ్యాన నిష్ట కుదరడానికి, దాని మీద కేంద్రీకరించి అంతే కదా. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాత్మ భువనేశ్వరుణ్ణి. ఎంత పెద్ద శ్లోకం కదా, పెద్ద పద్యం కదా. ఇందులో అన్న ఉన్నదంతా అర్థం ఎక్కడున్నాడు వీడు పాపం. ఇందులో నేను 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 అని ఇందులో ఉండబట్టి పెనుమల స్వామి పెట్టారులేని వేదాంతంలోనిది, భాగవతంలోని వేదాంతం అని. భాగవతంలో వేదాంతం అంటే ఇదే కదా. ఏమండి అలాగేనండి గురు సోదర ప్రసాదరాయ, భాగవతంలోని వేదాంతం అంటే అదే. మధ్య మధ్యలో ఇట్లాంటివి రావాలి, చరిత్ర మాత్రమే అయితే ఇలాంటివి రావాల్సిన అవసరం ఏమున్నది. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్ర సర్వ ఉపగతుండు, ఎందెందు వెతికి చూసినంటే అది వేదాంతమే. వెతికి చూడాలి, అండర్లైన్. ఇక్కడ తక్కువ చేశాడు మనకి బాబు. అలాగే గురుదేవులకి బాగా అంటే కొన్ని కొన్ని క్వశ్చన్గా ఉన్నటువంటివి మనకి మన జీవితంలో జరిగింది. అచ్చపు చీకటిన్ పడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై సచ్చుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధము. ఇది ప్రహ్లాదుడే తండ్రి గారి దగ్గర పాడతాడు ఆయన. స్వామివారు ఎంతంటే ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి స్వామివారికి అంతే కదా అలా అంటుంటేవారు. అంటే ఏంటి మన గురించే ఈ అచ్చపు చీకటిది, ప్రపంచం అనేటువంటి చీకటిలో పడి నీకు వెలుగు వస్తున్నట్టుందిగా ఉంది, ఈ వెలుగు నిన్ను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారండి? ఏమండి చిన్నపిల్లలకంటే నిద్ర రాదు, పెద్దవాళ్ళకి నిద్ర వస్తుంది. కానీ వెలుగుంటే నిద్ర రాదనుకోండి, ఏంటి ఎండలోకి వెళ్ళి నిద్రపోతాడా? పగలు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు, కాస్త కిటికీలు అవి వేసుకుని, వేసవకాలం అయితే కిటికీలు అవి వేసుకుని కాస్త ఫ్యాన్ వేసుకుని మళ్ళా మాట్లాడితే ఏసీ వేసుకుని వెలుగుని ఎంతవరకు ఉపయోగించుకుంటాం? ఉన్న వెలుగునందని మనం ఏమైనా తాగేయగలమా? ఈ వెలుగు వెలుగే కాదు, ఈ మాత్రం తెలుసుకున్నా. కానీ అచ్చపు అచ్చుపోసినటువంటి అచ్చపు చీకటిని పడి ప్రపంచమే, తాను ప్రపంచంలో ఉన్న నేననేటువంటి ఈ మేను నేనుగా తలచినటువంటి మానవుడు అచ్చపు చీకటిని పడి గృహవ్రతులై గో ఇల్లనే నూతిలో పడని కూడా ఉంది మరొక పద్యంలో. గృహవ్రతులై విషయ ప్రవిష్టులై విషయాదికి లోనయ్యి సత్తుచు పుట్టుచు నీకు పచ్చేసే పనే ఉంది, చావడం పుట్టడం. సత్తుచు పుట్టుచు ఏంటంట, చస్తే చస్తాం మళ్ళా కరం ఉంటే తప్పదు కదా, పుడతా ఉంటాడు కొంతమంది అంతే. వాడికి అదే ఆనందం అయితే నువ్వు అదే ఆనందించు, మధ్యలో వచ్చి మంత బాధించడం ఎందుకు? సత్తుచు పుట్టుచు అంటే ఆ చావు పుట్టు అని కూడా కాదు, రోజుకోసారి చచ్చి పుడుతున్నాం మనం. ఎన్ని రోజులు ఇలా గడిచిపోతున్నాయో, రాత్రి రోజు చచ్చిపోతున్నాం, పొద్దునే మళ్ళా పడుతున్నాం. ఈ నిద్ర అంతసేపు ఏం చేస్తున్నాం? తాత్కాలికమైనటువంటి సావే అది. ఆ నిద్రలోనే హరిహోం దక్షత అయిపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు. కానీ చచ్చుచు పుట్టుచు మరలా మళ్ళా అనుకున్నదే అనుకుని, అనుకున్నదే అనుకుని, తిన్నదే తిని, తాగినదే తాగి, కడిగినదే కడిగి, తుడిచినదే తుడిచి, మాట్లాడుకున్నవే మాట్లాడుకుని, అనుకుని అనుకుని, ఈ జీవితంలో వీటిలో పడి విషయాదుల్లో పడి మరల చెరివిత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టుని వాళ్ళకి ఏ విధంగా జరిస్తుంది? పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా అంతఃకరణ కూడా బోధిస్తోంది. ఆత్మబుద్ధి సుఖం చేయవ అంటుండేవారు. ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరాయి బుద్ధి వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. స్త్రీ అంటే ప్రకృతిగతమైనటువంటి బుద్ధి. నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా ఏమంటే సహజంగా రావాలి. కాని మనకి భగవంతుడు, మనకి దేవుడనేటువంటి భావన, దైవత్వం అనేటువంటి ఒక అనుభూతి స్వతహాగా మనకి రావాలి. కానీ ఎంతమంది చెబితే మాత్రం ఏమర్థం అవుతుంది? ఏమైనా డబ్బులు ఇస్తే మాత్రం, ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తే చాలా మంది డబ్బులు ఇస్తే ఏది కావాలంటే ఆ రూపం ధరించేస్తారు. ఏమండి నాటకంలో రూపాలు ధరించటల్లా, డబ్బులు ఇస్తానంటే ఇప్పుడు సినిమా యాక్టర్లందరూ డబ్బులతోనేగా ఉంది. అంత మాత్రం చేత అసలు ఉన్నటువంటి పేరును మర్చిపోయాడా యాక్టర్? అట్లాగే మన జీవితంలో కూడా మనం ఈ వస్తువు ఈ ఉన్నటువంటి మార్పు చెందేటువంటి వీటి మీద పడి దీని యొక్క నిజతత్వాన్ని బోధించేటప్పటికీ కూడా ఏమిచ్చినైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైనా గురుదేవులు అది కూడా చెప్తుండేవారు. ఇళ్లలో ఏదో సాగలేదని ఎవరి మీదో అలిగి అడవులకు వెళ్లి తపస్సు చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్లిన తర్వాత ఇంట్లో మా ఆవిడ మొట్టైనా కాస్త రొట్టె పెట్టేది, టైంకి ఒక మొట్టిగా వేసైనా, నాలుగు తన్నులు తిన్నైనా, నాలుగు మాటలు పడైనా కాస్త కాఫీ నీళ్లు దొరికేవి. అయ్యో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నా వంక ఎవరు చూసినట్టు లేరే అని కళ్ళు చూస్తూ చిన్న రొట్టె ముక్క కోసం ప్రాకులాడుతూ ఉంటాడ. కానీ కానలకు ఏగిననైనా ఈ హరిప్రబోధన అనేటువంటి ఈ ప్రబోధములు, ఆ ప్రబోధ అంటే బోధ, ప్రబోధ మహాత్ముల నోటితో వచ్చినటువంటి ఆ భగవన్ నామ తత్వం అనేటువంటి జిజ్ఞాస ఉన్నది, దాని యందు ఉన్నటువంటి నిజమైనటువంటి అనుభూతితో కూడినటువంటి మాట ఉన్నదే, అది దొరుకుతుందా? అలాగే అందుకని మనం అనుకుంటే అనుకుని ఈ కొద్ది నిమిషాలు వినేసి చాలా బాగుంది అనుకోవడానికి కాదు, చాలా బాగుంది అనేది నువ్వే అయ్యున్నావు. ఒక మాట అందులో సూక్ష్మమేమిటి, ఇంత ధ్యానం అనేది నీ స్వరూపం, ధ్యానం అనేది నీకు భిన్నం కాదు. ధ్యానం నీ జీవితంలో ఒకటి, ధ్యానం లేకుండా నువ్వు ఏదీ చేయడం లేదు. నీకు మనసు తెలుసున్నప్పటి నుంచి నువ్వు చాలా ధ్యానాలతో చాలా పనులు చేశావు, కాకపోతే ఒక్క ధ్యానం అవలా అది, అవి అనేక ధ్యానాలయ్యాయి. ఏమిటది అనేక ధ్యాసలతో కూడి నువ్వు పాలు కాయాలంటే ధ్యాస అక్కడ పెట్టావు, పాలు పొంగి ఏ రోజు ప్రతిరోజు నువ్వు పొయ్యి పాడు చేసుకుంటున్నావా, అది ధ్యానమే. కారు మీద ఎక్కి నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీకు అమ్మేస్తానని గుర్తించి వస్తున్న అడ్లన్నీ తొలగిస్తున్నావు, ధ్యానమే. నడిచి వస్తున్నావు, పైన కింద చూసుకుంటూ వస్తున్నావు, నువ్వు నడుస్తూ వచ్చి వచ్చి ఏదైనా తన్నితే నీ కళ్ళు నెత్తికెక్కాయా అంటారు. అంటే దాని అర్థం నువ్వు కింద చూసుకుంటూనే వస్తున్నావు, ధ్యానమే. కూర్చున్న తర్వాత నాకంతా బాగుందా లేదా అని చూసుకుని కూర్చుంటున్నావు, అది ధ్యానమే. కాకపోతే ఇవన్నీ పరధ్యానాలు, అవసరార్థంగా ఉన్నటువంటి ధ్యానాలు, కానీ నీ జీవితానికి ఉపయోగపడేటువంటివో, పూర్తిగా నీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఇందులో ఒక్కటి లేదు. తాత్కాలికంగా నీకు సుఖంగా కనిపిస్తోంది, తర్వాత అదే దుఃఖంగా కనిపిస్తోంది. నువ్వు వెళుతున్నావు కానీ ఎదటివాడు వచ్చి గుద్దితే నాది తప్పు లేదు అంటావు, కానీ చిన్న దెబ్బ ఏమండి? నువ్వు బాగానే వెళ్ళొచ్చు, నువ్వు ధ్యానం మీద పెట్టి ఒక్కొక్కటి నువ్వు బాగానే వెళ్ళొచ్చు, మొన్నాలి ఒక ఇంట్లో గృహప్రవేశానికి అలాగే పాలు పొంగే విషయంలో కూడా వాళ్ళు పెద్ద గిన్నె పెట్టేశారు. పెద్ద గిన్నె పెట్టి కొంచెం పాలు పోసారు. వీళ్ళు ఇక్కడ ఇన్ని అయ్యే లోపల అక్కడ పాలు పైకి రావడం, కింద లోపలికి వెళ్ళిపోవడం అయిపోయింది. ఆ తర్వాత పాలు పొంగాలి, ఎలా పొంగాలి? ఇంకా కొంచెం పాలు పోయించా, పాలు ఇంకొంచెం పోస్తే పొంగుతాయేమోనని. ఆహా, పొంగడం అంటే ఒక్కసారే పొంగుతాయి, ఒకసారి పొంగిన తర్వాత అదేదో ఒకటి ఉండాలి దానికి. పాలు అందరికీ పొంగాలన్నా అందరికీ విరగాలన్నా కూడా విరగవండి. నా చేతన పాలు విరగవు. పోతే నిమ్మకాయ మొత్తం నిమ్మకాయలు 2 నిమ్మకాయలు పిండేసినా పాలు పుల్లగా అవుతాయి, కానీ పాలు మాత్రం విరగలేదండి. చాలాసార్లు ట్రై చేసేదాని అందుకు నేను చేయను. ఆ పని కావాలంటే, విరుగుడు కావాలంటే ఎవరి చేతన విరగొట్టి అప్పుడు దానికి తర్వాత గురుదేవులకి. శబరిమల ఏంటి ఇష్టం అండి గురుదేవులకి? అవన్నీ మనమే తయారు చేసుకున్నాం. అప్పుడు మనం గురుదేవులకి శబరిమల ఏంటి ఇష్టం? శబరిమల ఏంటి మీకు ఏమర్థం అవుతుంది? రసమల్లయ్యండి. రసమల్లైన శబరిమలయ్య అనేవారు గురుదేవులు. మరి అది శబరిమలయే. అందుకని మరి అది చెయ్యాలంటే పాలు విరగాల కదా, దానికి కొంచెం క్రియకలాపం ఉంది. ఇప్పుడు నేను వంటంతా చెప్పను. మనం ఇంటికి వెళ్ళి చేస్తూ కూర్చున్నంటే ధ్యానానికి రారు. మరి ఎలా పొంగుతుంది అది? మరి ఇలాంటివి అలాగే మన జీవితం విరగొట్టుకోకూడదు. ఇదేదో ఆట వస్తువులాగా ఉందనుకుంటా. తర్వాత పువ్వులు వేస్తుంటే నిన్న చూశాను మొన్న రాత్రి ఒక పాప పువ్వులు. ఏం భక్తి వాళ్ళకి? భక్తనే తెలీదు. కానీ వాళ్ళేమో అయిపోతాయేమో అనే పువ్వులు భద్రంగా వేస్తుంటే వాళ్ళకున్న పిల్ల ఒక్క గుప్పుడు పట్టే మొత్తం వేస్తుంది. ఎలా వచ్చిందంటారు? పెద్దవాళ్ళు చెయ్యబట్టే కదా. పెద్దవాళ్ళు సినిమా చూస్తూ నవ్వితే పిల్ల నవ్వుతుంది. తర్వాత అది కార్న్ ఫ్లోరా ఏంటది? పాప్ కార్న్ కోసం ఏడుస్తుంది. కార్న్ ఫ్లోర్ కాదు, పాప్ కార్న్ అలవాటు లేని అప్పుతత్వం. నేను మన ఏ వాసనలో తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకెళ్తున్నారో పిల్లలు కూడా అదే అలవాటు. అక్కడ ఆ అమ్మ అదే చేసింది. ఉత్తాన పాదుడు భార్య, పెద్ద భార్య, పిల్లవాడికి తండ్రి లేనటువంటి లోటు అంటే తండ్రి దగ్గరికి ఎక్కువగా తనువుగా వెళ్ళలేడు గనక తను నేర్పింది ఏమిటంటే అసలు ఒంట్లోకి రెండుగా ఏర్పడిన దగ్గర నుంచి ఆ శ్రీమన్నారాయణ మూర్తి యొక్క స్మరణ తచ్చరిత్ర తదనుగుణంగా ఉన్నటువంటి కథలే చెప్పి బుజ్జగించింది, పడుకోపెట్టింది, లాలపోసింది, పాలు పట్టింది, అన్నం పెట్టింది. పరుగు పెడితే కృష్ణ అంది, కూర్చుంటే రామ అంది. ఇవే నేర్పినామే. నేర్పినటువంటిది ఎప్పుడు ఉపయోగపడింది ఆలోచించండి. కథ తెలిసిన వాళ్ళు బాగా తెలుస్తుంది. భాగవతంలో ఉన్న కథ ఇది కూడా. వెళ్లి తండ్రి గారు, నీ తండ్రి గారిని పరిచయం ఉందిగా, గబగబా వెళ్లి తండ్రి గారి దగ్గరికి వెళ్లి ఒళ్ళో కూర్చోపోతాడు. రెండో తొడ మీద కూర్చోపోతాడు మహారాజు ఆయన ఉత్తానపాదు. కానీ రెండో భార్య పక్కనే ఉంది. రెండో భార్య కొడుకు కూడా ఒక ఈ తొడ మీద కూర్చునే ఉన్నాడు. కూర్చుని ఉండగా ఈ పిల్లవాడు వచ్చి ఈ తొడ మీద, ఖాళీగా ఉన్న తొడ మీదే కూర్చున్నాడు. రెండో భార్య వెంటనే చేయి పుచ్చుకుని యువతలకి లాగేసి దూరంగా నెట్టేసి నెట్టి, నీకంత స్థానం కూడానా? నీకంత స్థానం ఉంటే ఇలా ఎందుకు ఏడుస్తారు? మీ అమ్మ నువ్వును, పో, నీ స్థానం ఇక్కడ కాదు, పో అంటే వెంటనే ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. తల్లి దగ్గరికి వస్తే తల్లి చాలా ఊరట పెట్టడానికి ప్రయత్నం చేసింది, కానీ ఊరుకోలా. అప్పుడు తల్లి చెప్పింది, నాయన ఈ తండ్రి కాదురా, రోజు వింటున్నావే, ఆ తండ్రి రామన్ని చూడాల్సింది. నువ్వు నాన్న అనబడే రాజు రూపంలో ఉన్న నాన్న కూడా, ఆ నాన్నను కూడా చూసే నాన్న ఒకడు ఉన్నాడురా, వాడురా అందరికీ దైవం అంటే చిన్నప్పటి నుంచి వినికిడిలో ఉన్నాడేమో. వెంటనే పట్టుదల వచ్చింది. ఎవరితో చెప్పలా, ఉన్న పలానా బయలుదేరాడు తపస్సు కోసం. బయటికి వెళ్ళాడు, అడవుల్లోకి పోయాడు, ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు తపస్సు కోసం. తపస్సు కోసం ఎందుకని? చిన్ననాటి కథలు అమ్మ చెప్పి విన్న దాని మీద. వెంటనే పరీక్షకు వచ్చేశారు. ఎవరు మధ్యలో అందరినీ ఒక వంక 3 లోకాలు తిరుగుతూ చూస్తూ ఉంటాడు కదా, ఎవరు? నారద మహాశైలు. ఆయన వచ్చేశాడు. వెంటనే వచ్చేసి, ఏమయ్యా ఎందుకిలాగా ఒక పిల్లవాడివి అడవిలో తిరుగుతున్నావు? ఏం నీకు భయమేయట్లేదా? ఇక పెద్ద పెద్ద గాండ్ర ఇంకా పురులుంటాయి, సింహాలుంటాయి, పాములుంటాయి, ఏమిటిట్లా తిరుగుతున్నావు? లేదు, నేను తపస్సు చేసుకోవాలి. అందరికీ సృష్టికర్త అయిన నారాయణమూర్తిని తపస్సు చేయాలని వచ్చాను అన్నాడు ఆయన. అంటేను ఈయన డిస్కరేజ్ కూడా చేశాడు ఆయన, పాప నిరుత్సాహపరిచాడు. నువ్వు ఇంకా బుగ్గ పిండితే పాలు కారేటువంటి వయసు అనేది ఇప్పుడు నీకు నారాయణమూర్తి తపస్స, అదేమన్నా సామాన్యం అనుకున్నావా? తపస్సు అంటే నీకు తెలుసా అసలు తపస్సు అంటే ఎట్లా చేయాలో ఏంటో? అంటే వెంటనే అమ్మ చెప్పింది నారదులు వారంటే ఇలా ఉంటారని. వెంటనే ఎప్పుడైతే నారదులు నిరుత్సాహపరుస్తున్నారో ఎలా చేయాలో చెప్పడానికి మీరుండగా నాకెందుకు భయం అని వెంటనే పాదాలు నిలబెట్టి నాకేదో తరుణోపాయం చూపించండి. అందుకని నేను చెప్తున్నాను, వెంటనే ఇంటికి వెళ్ళిపో, వెంటనే ఇంటికి వెళ్ళిపో. ఇలాంటి మీ నాన్నగారు ఏదో రానివ్వలేదని ఈ మాత్రం దానికి తపస్సు చేయడానికి వచ్చేస్తావా? ఇంత వైరాగ్యం ఇంత చిన్న వయసులో అబ్బాయి, నీకు తాత్కాలికంగా వచ్చింది, ఉండడానికి వీలేదు, వెళ్ళిపో అంటే వదిలిపెట్టలా. మహానుభావ, ఇవన్నీ ఉండేవే, మా అమ్మ చెప్పింది ఇటువంటివన్నీ ఉంటాయని. కానీ నేను మాత్రం మాట తప్పేవాడిని కాదు, నారాయణమూర్తిని తపస్సు చేయాల్సింది, దాని తరుణోపాయం మీరే నా గురుదేవులు చెప్పండి అన్నాడు. పట్టుకున్నాడు అక్కడ వేరే వేరుగా శ్లోకాల్లో ఉండండి, కానీ మనకు కావలసినట్టుగా మనం తీసుకుందాం. ఇక్కడ నీకు ఆ తండ్రి యొక్క స్థానం ఇప్పిస్తా, నువ్వు ఉత్తరే వచ్చేస్తే తపస్సు చేయకుండా. నేను చెప్తా కదా నాకు అవసరంలే, మా నాన్నకన్నా నాన్న ఒకడు ఉన్నాడు కదా, ఆ నాన్న అనుగ్రహం పొందితే చాలు. ఇప్పుడు మనందరం ఏ నాన్న అనుగ్రహం అనుకున్నాం? మనందరినీ కన్న నాన్నలు వేరు వేరు అయినప్పటికీ మన కన్న నాన్నలని, కన్న నాన్న అసలు కన్న నాన్న కన్నయ్య ఒకడున్నాడు, వెంటనే కూర్చున్నాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని ఉపదేశం చేశాడు ఆయన. అంతే కూర్చున్నది మొదలు ఆయన పట్టు వీడల పుట్టలు లేచాయి, పాములొచ్చాయి అడవి అంతా, అయినా కూడా ఆయనకేమీ తెలియనంత అంటే పట్టుదల. అసలు తెలుసుకోవాలి విషయాన్ని, విషయాన్ని తెలుసుకుంటే అప్పుడు దాని యందు, ఎందుకంటే వినికిడితో ఎంత గొప్పతనం ఉందంటే సరిగ్గా నువ్వు చేయకపోవడానికి కారణం ఏంటంటే సరిగ్గా వినకపోవడం అంటారు. నువ్వు నిజంగా అటువంటి విషయాన్ని నువ్వు గుర్తించకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు సరిగ్గా దాన్ని గుర్తించ దాన్ని వినకపోవడం, చెప్పిన విషయాన్ని వినకపోవడం. ఒకవేళ ఏది విన్నట్టుగా విన్నా వదిలినట్టుగానే వదిలి మళ్ళా వస్తున్నట్టు. ఇంకా మళ్ళీ కథ చెప్పను, మీ అందరికీ తెలుసు, ఇంతకు ముందు చెప్పాను కదా, చిన్న చిన్న మామూలు కథలు చెప్పడానికి కూర్చోలే ఇక్కడ, అవన్నీ మామూలు రోజుల్లో చెప్పుకుందాం. అందుకని ఇక్కడ ఎవరూ సమర్థులైన గురువు నారద మహాశయులు, పట్టుదల వచ్చింది ఎవరికి, నిజమైన వివేక దృష్టితో ఉన్నటువంటి తండ్రితోడే కావలసింది, కానీ అసలు తండ్రి కాదు, అసలు తండ్రిని ప్రార్థించడానికి వచ్చాడు ఇక్కడ. ఈ మామూలు దేహంతో వచ్చినటువంటి తండ్రి గురించి తపస్సు చేయటలా ఏమన్నాడు, నారాయణమూర్తిని, మళ్ళా నారాయణమూర్తిని తన తండ్రి తోడ మీద కూర్చోవడానికి అడుగుతానని వచ్చాడు. తల్లి దగ్గర అంటే అయితే నేను నారాయణమూర్తిని తపస్సు చేసి తండ్రి తోడ మీద నాకు స్థానాన్ని సంపాదించుకుని వస్తాననే వచ్చాడు. వచ్చినటువంటి వాడు నారాయణమూర్తి, శ్రీమన్నారాయణమూర్తి దర్శనం అయ్యేంత వరకు పట్టు వీడలా అన్నిటినీ సన్యాస శ్రవణం కురియాత్. అలాగే ఎటువంటి తపనలు వచ్చినా కూడా ఆ తపనలన్నిటినీ కూడా, ఎండకాలం వెళ్ళింది, వర్షకాలం వెళ్ళింది, శీతకాలం వెళ్ళింది, ఏది వెళ్ళినప్పటికీ కాలత్రయాతీత అన్నట్టుగా మూడు కాలాలని జయించి శరీర దృష్టి లేకుండా మనస్సుని ఏకాగ్రతగా నిలబెట్టాడు. నిలబెట్టేసరికి అక్కడ ఏమైంది, నారాయణమూర్తి రాక తప్పుతుందా? ఆయన ఎక్కడో ఒక మూలు ఉంటేగా ఎవడ తపస్సు చేస్తారని చూస్తుంటాడు ఆయన దర్శనం ఇచ్చేయడానికి. కాకపోతే అంత ఏకాగ్రతగా మనం ఏకదృష్టి, ఏక ఇది అనేకం కాకుండా ఏకమనేటువంటి దృష్టి. అలాగే మనకి కూడా తల్లిదండ్రులు జన్మనిచ్చారు, జన్మనిచ్చిన తర్వాత మామూలు వాసనలతో పాటుగా ఈ విషయాదులే నేర్పి ఉన్నారు, గాని సినిమా చూడడము, టీవీ స్విచ్ ఎలా వేయటము, ఫ్యాన్ అంటే ఎలా తిరుగుతుందో, ఫ్యాన్ లో ఏలు పెట్టకుండా ఉండడం, ఏమండి ఐస్ ఫ్రూట్ తినాలంటే ఒక పక్క లావుగా ఉన్న వైపు తింటేనే తీగా ఉంటుంది, కాని వెనక తింటే అది పుల్లరా, పుల్ల పారేయాలని చెప్పడం, ఇటువంటివన్నీ బాగానే నేర్పేశారు. కానీ అసలు ఈ పుల్ల అనేటువంటి ఈ కట్టెలాంటి దేహంలో అసలు ఏ వస్తువు ఉన్నది అనేటువంటి నిజమైన విషయాన్ని వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్పలేదు వాళ్ళు. అటువంటి విషయాన్ని, నిజమైన విషయాన్ని తెలియజేయడం కోసము ఒక మార్గాన్ని చూపించి అటువంటి తల్లిదండ్రులకు మనం మరి పుట్టడం జరిగిందేమో. మన దృష్టం కొద్ది ఒక గురుపాదాన్ని ఒక మహాత్ముల చెంతకు చేర్చడం అనేది మనం చేరుకోవడం అనేటువంటిది జరిగింది. జరిగిన తర్వాత మరి గురుదేవులు ఏమిటి బోధ చేశారు మనకి అంటే, నారదుడు లాగా నిరుత్సాహపరచలే. ఎందుకంటే ఈయన నారాయణమూర్తి కనుక అన్ని అవతారాలు ఆయనవే. అందులో ఉన్నటువంటి నష్టమేంటో, నీలో ఉన్నటువంటి లాభమేంటో దాన్ని గుర్తింపజేశారు. నువ్వు అంటూ ఉంటే బెంజిగారికి ఉపయోగం, నువ్వు అంటూ ఉంటే నీ ఇంటికి నువ్వు ఉపయోగం. కోట్లు పెట్టి ఇల్లు కట్టిన తర్వాత కడుతూ కడుతున్నప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకోండి, ఇంకా ఇల్లు ఏమిట? వెళ్లి వెళ్లి ఇల్లు ప్లాన్ల మీదకి వెళ్ళిపోయి దాని మీద ఆ ప్లాన్ లో ఏదో దోషం ఉంది అందుకునే గృహప్రవేశ అవ్వకముందే చచ్చిపోయాడని దానికి వెళ్ళిపోతుంది తప్ప, ఉన్న సత్యం ఇదే. ఎప్పుడప్పుడు మనం అందరం పోయేవాళ్లమే, ఎప్పుడు ఎవరు దేన్ని విడిచిపోతామో అనేది తెలియదు. కానీ మన ఇల్లు ఒక్కటి, ఇది మామూలుగా కర్మను అనుభవించడానికి వచ్చిన ఒక అద్దె ఇల్లు. దీని నుంచి మనదైనటువంటి నిజమైనటువంటి స్థానం ఒకటి ఉన్నది, అది ఇల్లు కాదు స్థానం. అది ఆ స్థానం ఎక్కడది? అది ప్రస్థానమై ఉన్నది, అది ప్రకృష్టమైనటువంటి స్థానమై ఉన్నది. ఆ ప్రస్థానాన్ని మనకి ప్రసాదించేది మన గురుప్రసాద దేవుడు మాత్రమే. ఏ గురుదేవుణ్ణైతే నువ్వు ఆశ్రయించున్నావో ఆ గురు తత్వమే, గురుదేవుని యొక్క నిజపాద తత్వమే మనకు అటువంటి ప్రస్థానాన్ని మనకి ప్రసాదిస్తుంది. అది నువ్వు జీవితంలోనే అనుభవించాలి, కానీ జీవితం పోయిన తర్వాత వచ్చేది కాదు. దానికిగా చేసేటువంటి నిన్ను నువ్వు గుర్తించడానికి, నిజమైన సంపదని సంపాదించుకోవడానికి చేసే ప్రాజెక్ట్ ఇది. ఇది ఎవరి విల? మన నిజతత్వం అది. మనకిగా మనం వెతుక్కునేటువంటిది ఎవరు చెబితే రాదు, చెప్పినా అందేది కాదు. అది అంటే వైరాగ్యం ఎట్లా రావాలంటే, నువ్వు ఇలా ఉండాలిరా, ఇలా ఉంటే వాణి కుదరదురా అంటే ఎలా ఉంటావు? ఎలా ఉంటే కుదురుతుంది అక్కడ? ఇంతకెవరో ఒక ఆయన పొద్దుటే చెప్పారు, కోర్టుకెళ్తేనంట కోర్టులో పైన ఉన్నటువంటి గుండి తీయకూడదంట. ఇంకా ఏవో చెప్పారు కొన్ని. ఆ తర్వాత ఏంటి, కాళ్ళు కాళ్ళ మీద కాలు వేసుకోకూడదట. కోర్టులోకి వెళ్తే కాలు మీద కాలు వేసి కూర్చోకూడదట జడ్జి ఎదుట. వెళ్ళగానే జడ్జికి ఇలా ఒక వందనమో సెల్యూటో చేసి కూర్చోవాలట. ఏమండి మామూలు మానవ మాతృడు జడ్జి అంటే ఎవరక్కడ? మామూలు మానవ మాతృడు. మానవ మాతృడు దగ్గరికి మన కేసు కోసం మనం వెళ్ళినప్పుడు ఆయనకి సెల్యూటో చేయాలో నమస్కారమే చేయాలో అక్కడ మన అవసరం కొల్లి ఏం చేస్తున్నాం? అక్కడ ఉన్నటువంటి పద్ధతి ప్రకారం మనం ఏది కావాలో మనం అది చేస్తున్నావా లేదా? కాలు మీద కాలు వేసి కూర్చోకూడదట. మరి అటువంటి ఒక మానవ మాతృ దగ్గర మనం అలా ఉన్నప్పుడు మన గురుదేవుల సన్నిధిలో మనం ఎంత ఎంత మరెంత ఎవరి కోసం ఎవరు ఎత్తుక్కుంటున్నాం? ఇక్కడ గురువుల సన్నిధికి వచ్చి గురువులకి మనం ఒరగబెట్టేది ఏమిటి? ఆయన అడుగుతున్నాడు, నువ్వు ఆనందంగా ఉంటే నాకానందం రా. నువ్వు ఆనందించలేకపోతున్నావని, నువ్వు అటువంటి తృప్తిలో మునిగి నువ్వు హాయిని పొందలేకపోతున్నావని కదా నా బాధంతా అని గురువులు మనకి ఎన్నిసార్లు చెప్పారండి. సమర్థుడైన గురువు కాకపోతే పోవయా, నేనుంటే నువ్వు తినిపో అంటే ఒక్క మాటగా మనం ఎక్కడుండేవాడు అండి? పోవయ్యా రోడ్డున పడుతున్న వాడిని ఎందుకులే అని తీసుకొచ్చి నీకు మకరన్నాన్ని త్రాయిద్దాం అంటే నీ కర్మ, నువ్వు అట్లా పోతానంటే నాకేంటి అన్నారు అనుకో అండి, అంటే ఏమైపోయేవాళ్ళని వాడికి అనేటువంటి వాడు కాదు. సర్వము తానయైన వాడు ఎవరు? గురుదేవుడు. ధ్రువుడు అందుకుని అంత గొప్ప ఇది అంత సుకృతాన్ని చేసి పెట్టుకున్నాడు. ప్రహ్లాద కుమారుడు బయటకు వస్తూనే నారాయణమూర్తిని వెతుకుతూ వచ్చాడు. ఈ పరీక్షిత్తు పుట్టగానే ఎక్కడా ఎక్కడా అని కృష్ణుని యొక్క ఆ కాంతిని ఎక్కడా ఎక్కడా అని వెతుక్కుంటూ వచ్చాడు. శాశ్వత నామధేయమైంది ఆయనకి పరీక్షిత్తు అని. మనం కూడా రకరకాల పేర్లు పెట్టుకున్నాం. ఎందుకు? సార్థకత ఎంతవరకు అంటే మనం చూసుకుంటే తెలిసిపోతాం. అలాంటి చెప్పాలంటే మా ఇంద్రకు చెప్పాలి బాగా. అందుకని మన ఏంటి సార్థక నామదేమేంటి? మన నామం ఇక్కడికి వచ్చేసరికి రూపనామ క్రియ అతీతమైనటువంటిది ఒక వస్తువు ఉంది అనేది అనేటువంటి నిజతత్వాన్ని గురుదేవుడు బోధ చేస్తున్నాడు. మరి వారు దేనికి సంబంధించిన వారు? అది కూడా అదే, స్వామివారు కూడా అదే. అందుకని బృందావనానికి వస్తే నువ్వు రూపం చూస్తున్నావు, రూపం చూసి మాత్రం మనం ఏం చేయగలుగుతున్నాం? అక్కడ నీకున్న ఎవరి భక్తి ప్రపత్తులు వాళ్ళు చూపించుకుంటున్నావు అంతేగాని అసలు నీ హృదయం వీడి బయటగా మాత్రమే ఉంటేగా. కానీ సర్వవ్యాపకుడైనటువంటి గురుదేవుణ్ణి మన మనసు నిలవలేదనుకోండి, ఒక ఆలోచన వచ్చిందనుకోండి, ఒకసారి ప్రభు ఎంత బాగుంటుందండి ఆ పిలుపు. ఒకసారి ఆయాసం వస్తే ఏమనుకుంటాం? నిద్ర పట్టకపోతే బాబు అనుకుంటామా లేదా? నాకు అందుకని ఈ పాట అలా అనిపిస్తుంది, గురుదేవా. గురుదేవులకి చాలా ఇష్టమైన పాట ఇది. గురుదేవా జయదేవా కృష్ణ శరణు శరణు సద్గురుదేవా కృష్ణ శరణు శరణు సద్గురుదేవా. నిజంగా మనం అటువంటి స్థితిలో ఉన్నామా లేదా? ఉన్నామా అంటే ధ్యానమే, అది అంటే ధ్యానమే. పరాన్న భోజనానికి అలవాటు పడిన మనస్సు నీకు నిత్యాన్నాన్ని ప్రసాదించేటువంటి ప్రసాదదేవుని ప్రసాదము ఎంతవరకు తృప్తిని ఇస్తోంది అంటే నిజమైన తృప్తి ఇది. కానీ ఏమండి పెళ్లి వాళ్ళు ఎన్ని రోజులు భోజనం పెడుతున్నారండి మనకి? వస్తారు, ఒకరోజు భోజనం పెట్టచ్చు, విస్తరిండా ఖాళీ లేకుండా భోజనం పెట్టచ్చు. ఈ అలవాటు పడిన ఈ పొట్ట ఆ పూటకి ఎంత కావాలో అంతే తినగలదు. కానీ మరుసటి రోజు ఆ రెండో రోజు నాకు నాలుగు రోజుల వరకు నేను భోజనం చేయకుండా ఉంటానంటే రెండో పూట అడుగుతుంది ఇది. అయ్యో భోజనం పెట్టిన వాళ్ళు విస్తరిండా భోజనం పెట్టారు, ఎందుకంటే నాలుగు కూరలు ఐదు పచ్చళ్ళు పదహారు పప్పులు వేశారనుకోండి, ఇన్ని లెక్క చూసి మనం అన్ని రోజులు భోజనం చేయకుండా ఉన్నామంటే ఇంట్లో ఒక్క కూర వండుకునే వాళ్ళకి నువ్వెన్ని పెట్టు, ఇందులో ఆకలున్నంత వరకే ఎలా తింటోందో ఇది. నీ మనస్సు కూడా నీ యొక్క స్వభావాన్ని బట్టే బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని మంచో చెడో అనేటువంటి దాన్ని నువ్వు తీసుకోగలుగుతున్నావు. అందుకని మనకి మహాత్ములు చెప్పిందేంటి, చెడైనది నీకు తెలిసింది వదిలిపెట్టు, మంచి అనేది గుర్తించో దాన్ని ఆశ్రయించు. అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో మంచిని ఆశ్రయించినప్పుడు ఏమవుతుంది, ఈ పొట్టే చేయలేనిది నీ హృదయం నేను యాక్సెప్ట్ చేస్తుందా, నీ మనసు యాక్సెప్ట్ చేస్తుందా, మంచి అనేటువంటి వైపుకు వెళ్ళాలి అనుకుంటే చెడు వాసనని రహితం చేసుకోవాల్సిందే. అందుకని శరణు శరణు సద్గురు దేవా, అందుకని శరణు అయినా మన మనస్సుకి హృదయానికి ఎంత కావాలో అంత పెడతాడు ఆయన. గురుదేవులు బాగా అందరికీ భోజనం పెట్టడం ఇష్టం, కానీ పదహారు కూరలేసి పెడతానంటే ఇష్టపడలే. నేను చాలాసార్లు చెప్పుకున్నా మీ అందరికీ, కార్తీక మాసంలో దశమి రోజు వారు అవతార సమాప్తి స్వస్వరూపాన్ని పొందుతున్నారు అంటే కార్తీక మాసం మొదటి నుంచి రోజు సాయంకాలం గుంటూరు నుంచి డాక్టర్లు కూడా భోజనానికి వస్తుండేవారు, ఒకటే కూర మజ్జిగ నీళ్లు. ఎందుకంత క్లియర్ గా చెప్తున్నానంటే గుర్తింపజేశారు గురుదేవుల సన్నిధిలో. బాబు స్వామివారు చెప్తుండేవారు ఈ కూర వండాలి అని. చెట్టున అరటికాయలు ఉన్నాయి, ఆ అరటికాయలు కోసి కూర వండు మజ్జిగే, కాస్త సోమవారం వస్తే కాస్త నల్ల పచ్చడి, అది కూడా కార్తీక మాసం కనుక. బాబు మరి ఏం లేదు కొంచెం పప్పు ఏమన్నా, నేను చెప్పినట్టు చెయ్యి, సొంత నీ సొంత మాటలే నేను వినదలుచుకోలే, నేను చెప్పినట్టు చెయ్యి. అలా రోజు ఇదే భోజనం సాయంత్రం ఆరు గంటలకి ఆరున్నరకి భోజనం పెడుతుండేవారు. గుంటూరు నుంచి డాక్టర్లతో సహా వచ్చి మళ్ళా దానికి ఎంత పళ్ళాలు అనుకున్నారు, కొనిపెట్టిన పళ్ళాలు, అన్నం మాత్రం కుండ అన్నం, కడుపుకి తక్కువ తినకూడదు, కూర కూడా బ్రహ్మాండంగా ఎంత కావాలంటే అంత. ఇప్పుడు పదహారు కూరలు వేసిన వాళ్ళు ఎలా వేస్తారండి, చిన్న స్పూన్ ఉంటుంది వడ్డం చేయడానికి, ఇంతే స్పూన్. మనం ఏం చేస్తాం, అది మన టీ స్పూన్ అంటారు చూడండి, టీ స్పూన్ వేరు, మన వడ్డం చేసుకునే స్పూన్ వేరు. వడ్డం చేసుకునే స్పూన్ ఏమంటారు దాన్ని, సర్వీస్ స్పూన్ అంటారు. సర్వీస్ స్పూన్లు ఉండవు అందులో, ఎందుకంటే వాళ్ళు వేసుకెళ్తారు, ఎక్కువ కూర పడిపోదు మళ్ళా, అందుకని అది టీ స్పూన్ తోనే వడ్డిస్తారు. విస్తరంతా నిండాలి కదా, పెట్టినట్టు ఉండాలి. తినేవాడికి నాలుగు కూడా టేస్ట్ తెలియకూడదు, లెక్క. కాని మహారాజు వారు మహారాజు కాబట్టి మన ఆకలి ఏరికి ఉన్నటువంటి ఇది ఆధరువుని ఒకటే. ఆధరువు ఏమి ఇంత వేసి సరిపెట్టేవారు కాదు. నేనన్నా కొన్ని ఒకరోజు పోనీ కూరలు అయిపోయాయి, కూరల సెక్షన్ కొంచెం పాలు పెరుగు కింద తోడపెట్టి బాబు. ఇగో నేను చెప్పిందేంటి, మజ్జి చేసి నీ అదే పెరుగుని మజ్జి చిలికి నీళ్లు పోసుకురమ్మన్నా, నువ్వు అదే చెయ్యి, మళ్ళా మాట్లాడు. హైపెక్స్ ఇంకా కొంచెం మాట్లాడితే దానికి నువ్వు అసలు నీ ఇంట్లో నెలకి ఎంత ఖర్చు అవుతుందో ఖర్చు రాసుకొచ్చి చూపించు అన్నారు. జరిగిందండి ఇవన్నీ. ఏమని ఏం పట్టిందండి వారికి, మనం ఖర్చు పెడితే వాళ్ళు వారి ఒళ్ళు ఒరిగింది ఏమిటండి అది. మరి ఇప్పుడు మనం ఇన్ని తింటున్నా కూడా ఈ నాలిక, ఈ పక్క అల్లం పచ్చడి ఉంది, ఈ పక్క గారుంది, ఈ పక్క ఏమైనా ఆవడ ఉన్నది, ఈ పక్క ఇంకోటి ఇంకో, ఈ నాలిక ఏమైనా తెలుస్తుందా? అన్ని గుంట కట్టి లోపల మిక్సీ లాగా, మిక్సీలో అన్ని వేసిన తర్వాత ఒకసారి స్విచ్ వేస్తే ఎలా కలిపేస్తుందో, లోపలికి ఎక్కించగానే లోపల గ్రైండర్ లాగా పళ్ళ కిందకి తిప్పేసి ఇంక నీ పని అయిపోయిందని గుడుకుమంటూ మింగేస్తుంది. తర్వాత ఏమైపోతుంది, మైసూరు పాక ఏమైందో బజ్జీ ఏమైందో తెలియట్లేదు. మనం కూడా మన జీవితాన్ని అలా పచ్చడి చేసేసుకుంటున్నాం ప్రపంచంలో పడేసుకొని. కానీ ఇంత గ్రైండర్ తిరగడానికి కరెంట్ ఒకటే ఎలా ఆధారమో, మన జీవితానికి పరమాత్మ అనేటువంటి ఆధారం ఒక్కటే అయి ఉన్నది. అందుకని అటువంటి ప్రభు నీకు శరణు పొందుతున్నానయ్యా, శరణు శరణు సద్గురుదేవా గురుదేవా ప్రభు. ఆయాసం వస్తే ఏంటండి, పడ్డాం, పడగానే ఏమన్నా బావు అన్నా, బావు అంతే. మరి ఆనాడు మరి ప్రహ్లాదును కొండ మించి తోస్తే ఎవడ పట్టుకున్నాడు అక్కడ, నారాయణ మూర్తే పట్టుకున్నది బావు. అనే మళ్ళా దేనికి జడవల, కాని మనం జడుస్తాం అంతే తేడా. ప్రహ్లాదుడు జడవల, జడవకుండా ఏది జరిగినా నారాయణ నారాయణ అంటున్నాడు. మనమేం చేస్తున్నా, జడిసి పడిపోతున్నాం. పడినా ఇగో ఈ సన్నిధిలో పెట్టుకున్నాడేమో బాబు అమ్మా ఏదో అంటాం. వెంటనే పట్టుకున్నాడా లేదా, అటువంటి రక్షణ జరుగుతోంది కదా. మనకి ఇటువంటి నిదర్శనాలు ఎన్ని జరుగుతున్నాయి మనకి ఈ ప్రపంచంలో, అది చాలు మనకి ధ్యాన నిష్ట కుదరడానికి, దాని మీద కేంద్రీకరించి. అంతే కదా, ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణంబెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని నాత్మ భువనేశ్వరుని. ఎంత పెద్ద శ్లోకం కదా, పెద్ద పద్యం కదా. ఇందులో అన్న ఉన్నదంతా అర్థం ఎక్కడున్నాడు వీడు పాపం. ఇందులో నేను 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 అని ఇందులో ఉండబట్టి పెనుములు స్వామి పెట్టారులేని వేదాంతంలోనిది, భాగవతంలోని వేదాంతం అని. భాగవతంలో వేదాంతం అంటే ఇదే కదా. ఏమండి అలాగేనండి గురు సోదర ప్రసాదరాయ, భాగవతంలోని వేదాంతం అంటే అదే. మధ్య మధ్యలో ఇట్లాంటివి రావ చరిత్ర మాత్రమే అయితే ఇలాంటివి రావాల్సిన అవసరం ఏమున్నది. ఇందుగలడు అందులేడని సందేహం వలదు చక్ర సర్వ ఉపగతుండు ఎందెందు వెతికి చూచనంటే అది వేదాంతమే. వెతికి చూడాలి, అండర్లైన్. ఇక్కడ తక్కువ చేశాడు మనకి బాబు. అలాగే గురుదేవులకి బాగా అంటే కొన్ని కొన్ని క్వశ్చన్గా ఉన్నటువంటివి మనకి మన జీవితంలో జరిగింది. అత్సపు చీకటిన్ పడి గృహౌరతులై విషయ ప్రవిష్టులై సచుచు పుట్టుచున్ మరల చర్విత చర్వణులైన వారికి చచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధము. ఇది ప్రహ్లాదుడే తండ్రి గారి దగ్గర పాడతాడు ఆయన. స్వామివారు ఎంతంటే ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయనుకోండి స్వామివారికి, అంతే కదా అలా అంటుంటేవారు. అంటే ఏంటి మన గురించే ఈ అత్తపు చీకటిది, ప్రపంచం అనేటువంటి చీకట్లో పడి నీకు వెలుగు వస్తున్నట్టుందిగా ఉంది. ఈ వెలుగు నిన్ను ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారండి, ఏమండి చిన్నపిల్లలకి అంటే నిద్ర రాదు, పెద్దవాళ్ళకి నిద్ర వస్తుంది. కానీ వెలుగుంటే నిద్ర రాదనుకోండి, ఏం ఎండలోకి వెళ్ళి నిద్రపోతాడా? పగలు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు? కాస్త కిటికీలు అవి వేసుకుని, వేసవకాలం అయితే కిటికీలు అవి వేసుకుని కాస్త ఫ్యాన్ వేసుకుని మళ్ళా మాట్లాడితే ఏసీ వేసుకుని వెలుగుని ఎంతవరకు ఉపయోగించుకుంటాం? ఉన్న వెలుగునందని మనం ఏమైనా తాగేయగలమా? ఈ వెలుగు వెలుగే కాదు, ఈ మాత్రం తెలుసుకున్నా. కానీ అచ్చపు అచ్చుపోసినటువంటి ఇగో అచ్చపు చీకటిని పడి ప్రపంచమే తాను ప్రపంచంలో ఉన్న నేననేటువంటి ఈ మేను నేనుగా తలచినటువంటి మానవుడు అచ్చపు చీకటిని పడి గృహపురతులై గో ఇల్లనే నూతిలో పడని కూడా ఉంది మరొక పద్యంలో. గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై విషయాదులకు లోనయ్యి సత్తుచు పుట్టుచు, నీకు పచ్చేసే పనే ఉంది చావడం పుట్టడం. సత్తుచు పుట్టుచు ఏంటంట, చస్తే చస్తాం మళ్ళా కరం ఉంటే తప్పదు కదా, పుడతా ఉంటాడు కొంతమంది అంటే వాడికి అదే ఆనందం అయితే నువ్వు అదే ఆనందించు, మధ్యలో వచ్చి అంత బాధించడం ఎందుకు? సత్తుచు పుట్టుచు అంటే ఆ చావు పుట్టు అని కూడా కాదు, రోజుకోసారి చచ్చి పుడుతున్నాం మనం. ఎన్ని రోజులు ఇలా గడిచిపోతున్నాయో, రాత్రి రోజు చచ్చిపోతున్నాం, పొద్దునే మళ్ళా పడుతున్నాం. ఈ నిద్ర అంతసేపు ఏం చేస్తున్నాం? తాత్కాలికమైనటువంటి సావే అది. ఆ నిద్రలోనే హరిహోం దక్షత అయిపోతే వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? కానీ చచ్చుచు పుట్టుచున్ మరలా మళ్ళా అనుకున్నదే అనుకుని అనుకున్నదే అనుకుని తిన్నదే తిని తాగినదే తాగి కడిగినదే కడిగి తుడిచినదే తుడిచి మాట్లాడుకున్నవే మాట్లాడుకుని అనుకుని అనుకుని ఈ జీవితంలో వీటిలో పడి విషయాదుల్లో పడి మరల చెరివిత చర్వణులైన వారికి చెచ్చెర పుట్టుని వాళ్ళకి ఏ విధంగా జరిస్తుంది ఇది? పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా అంతఃకరణ కూడా బోధిస్తోంది. ఆత్మబుద్ధి సుఖం చేయవ అంటుండేవారు, ఆత్మబుద్ధి సుఖం చేయవ, గురుబుద్ధి విశేషత, పరాయి బుద్ధి వినాశాయ, స్త్రీ బుద్ధి ప్రళయాంతక. స్త్రీ అంటే ప్రకృతిగతమైనటువంటి బుద్ధి. నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా ఏమంటే సహజంగా రావాలి. గాని మనకి భగవంతుడు మనకి దేవుడనేటువంటి భావన, దైవత్వం అనేటువంటి ఒక అనుభూతి స్వతహాగా మనకి రావాలి. కానీ ఎంతమంది చెబితే మాత్రం ఏమర్థం అవుతుంది? ఏమైనా డబ్బులు ఇస్తే మాత్రం, ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తే చాలా మంది డబ్బులు ఇస్తే ఏది కావాలంటే ఆ రూపం ధరించేస్తారు. ఏమండి నాటకంలో రూపాలు ధరించటల్లా డబ్బులు ఇస్తానంటే, ఇప్పుడు సినిమా యాక్టర్లందరూ డబ్బులతోనేగా ఉంది. అంత మాత్రం చేత అసలు ఉన్నటువంటి పేరును మర్చిపోయాడా యాక్టర్? అట్లాగే మన జీవితంలో కూడా మనం ఈ వస్తున్న ఈ ఉన్నటువంటి మార్పు చెందేటువంటి వీటి మీద పడి దీని యొక్క నిజతత్వాన్ని బోధించేటప్పటికీ కూడా ఏమిచ్చినైనా నిజేచ్ఛనైనా కానలకు ఏగిననైనా గురుదేవులు అది కూడా చెప్తుండేవారు. ఇళ్లలో ఏదో సాగలేదని ఎవరి మీదో అలిగి అడవులకు వెళ్లి తపస్సు చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్లిన తర్వాత ఇంట్లో మా ఆవిడ మొట్టైనా కాస్త రొట్టె పెట్టేది, టైంకి ఒక మొట్టికాయ వేసైనా, నాలుగు తన్నులు తిన్నైనా, నాలుగు మాటలు పడైనా కాస్త కాఫీ నీళ్లు దొరికేవి. అయ్యో ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, నా వంక ఎవరు చూసినట్టు లేనే అని కళ్ళు చూస్తూ చిన్న రొట్టె ముక్క కోసం ప్రాకులాడుతూ ఉంటాడ. కానీ కానలకు ఏగిననైనా ఈ హరిప్రబోధన అనేటువంటి ఈ ప్రబోధములు, ఆ ప్రబోధ అంటే బోధ, ప్రబోధ మహాత్ముల నోటితో వచ్చినటువంటి ఆ భగవన్నామ తత్వం అనేటువంటి జిజ్ఞాస ఉన్నది, దాని యందు ఉన్నటువంటి నిజమైనటువంటి అనుభూతితో కూడినటువంటి మాట ఉన్నదే, అది దొరుకుతుందా? అలాగే అందుకని మనం అనుకుంటే అనుకుని ఈ కొద్ది నిమిషాలు వినేసి చాలా బాగుంది అనుకోవడానికి కాదు, చాలా బాగుంది అనేది నువ్వే అయి ఉన్నావు. ఒక మాట అందులో సూక్ష్మమేమిటి, ఇంత ధ్యానం అనేది నీ స్వరూపం, ధ్యానం అనేది నీకు భిన్నం కాదు. ధ్యానం నీ జీవితంలో ఒకటి, ధ్యానం లేకుండా నువ్వు ఏదీ చేయడం లేదు. నీకు మనసు తెలుసున్నప్పటి నుంచి నువ్వు చాలా ధ్యానాలతో చాలా పనులు చేశావు, కాకపోతే ఒక్క ధ్యానం అవలా అది, అవి అనేక ధ్యానాలు అయ్యాయి. ఏమిటది అనేక ధ్యాసలతో కూడి? నువ్వు పాలు కాయాలంటే ధ్యాస అక్కడ పెట్టావు, పాలు పొంగి ఏ రోజు ప్రతిరోజు నువ్వు పొయ్యి పాడు చేసుకుంటున్నావా, అది ధ్యానమే. కారు మీద ఎక్కి నువ్వు డ్రైవ్ చేస్తున్నావు, నీ గమ్యస్థానాన్ని గుర్తించి వస్తున్న అడ్లన్నీ తొలగిస్తున్నావు, ధ్యానమే. నడిచి వస్తున్నావు, పైన కింద చూసుకుంటూ వస్తున్నావు, నువ్వు నడుస్తూ వచ్చి వచ్చి ఏదైనా తన్నితే నీ కళ్ళు నెత్తికెక్కాయా అంటారు. అంటే దాని అర్థం నువ్వు కింద చూసుకుంటూనే వస్తున్నావు, ధ్యానమే. కూర్చున్న తర్వాత నాకంతా బాగుందా లేదా అని చూసుకుని కూర్చుంటున్నావు, అది ధ్యానమే. కాకపోతే ఇవన్నీ పరధ్యానాలు, అవసరార్థంగా ఉన్నటువంటి ధ్యానాలు, కానీ నీ జీవితానికి ఉపయోగపడేటువంటివో, పూర్తిగా నీ జీవితానికి ఉపయోగపడేటువంటి ఇందులో ఒక్కటి లేదు. తాత్కాలికంగా నీకు సుఖంగా కనిపిస్తోంది, తర్వాత అదే దుఃఖంగా కనిపిస్తోంది. నువ్వు వెళుతున్నావు కానీ ఎదటివాడు వచ్చి గుద్దితే నాది తప్పు లేదు అంటావు, కానీ చిన్న దెబ్బ ఏమండి. నువ్వు బాగానే వెళ్ళొచ్చు, నువ్వు ధ్యానం మీద పెట్టి ఒక్కొక్కటి నువ్వు బాగానే వెళ్ళొచ్చు. మొన్న అలాగే ఒక ఇంట్లో గృహప్రవేశానికి అలాగే పాలు పొంగే విషయంలో కూడా వాళ్ళు పెద్ద గిన్నె పెట్టేశారు, పెద్ద గిన్నె పెట్టి కొంచెం పాలు పోశారు. వీళ్ళు ఇక్కడ ఇన్ని అయ్యే లోపల అక్కడ పాలు పైకి రావడం, కింద లోపలికి వెళ్ళిపోవడం అయిపోయింది. ఆ తర్వాత పాలు పొంగాలి, ఎలా పొంగాలి, ఇంకా కొంచెం పాలు పోయించా, పాలు ఇంకొంచెం పోస్తే పొంగుతాయేమోనని. ఆహా, పొంగడం అంటే ఒక్కసారే పొంగుతాయి, ఒకసారి పొంగిన తర్వాత అది ఏదో ఒకటి ఉండాలి దానికి. పాలు అందరికీ పొంగాలన్నా అందరికీ విరగాలన్నా కూడా విరగవండి, నా చేతిన పాలు విరగవు. కొత్త నిమ్మకాయ మొత్తం నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండేసినా పాలు పుల్లగా అవుతాయి, కానీ పాలు మాత్రం విరగలేదండి. సార్లు ట్రై చేసేదాని అందుకు నేను చేయను. ఆ పని కావాలంటే, విరుగుడు కావాలంటే ఎవరి చేతన విరగొట్టి అప్పుడు దానికి తర్వాత గురుదేవులకి. శబరిమల ఏంటి ఇష్టం అండి గురుదేవులకి, అవన్నీ మనమే తయారు చేసుకున్నాం. అప్పుడు గురుదేవులకి శబరిమల ఏంటి ఇష్టం, శబరిమల ఏంటి మీకేమర్థం అవుతుంది, రసమల్లయ్య అండి, రసమల్లయ్యని శబరిమలయ్య అనేవారు గురుదేవులు. మరి అది శబరిమలయే, అందుకని మరి అది చెయ్యాలంటే పాలు విరగాల కదా, దానికి కొంచెం క్రియకలాపం ఉంది. ఇప్పుడు నా వంటంతా చెప్పను, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళి చేస్తూ కూర్చున్నంటే ధ్యానానికి రారు. మరి ఎలా పొగుతుంది అది, మరి ఇలాంటివి. అలాగే మన జీవితం విరగొట్టుకోకూడదు. నువ్వు చాలా మంచివాడివి, గొప్పవాడివి, అన్నిటికన్నా